गोपी जन वल्लभ गिरिवर धारे गोपी जन गोपी जन वल्लभ गिरिवर धारे यशोदन वंदन ब्रज जन रंजन यशोदन वंदन ब्रज जन रंजन यमुना तीरावनचरि यमुना तीरावनचरि यमुना तीरा मन कर जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी श्री श्री राधा गोविंद भगवान की श्री श्री गौर निताय की शील प्रभुपाद की निताय गौर सर्वाग् विसर्गो जनसाग विप्लव यस्मिन् प्रतिश्लोकम भज्यवच्यपि नामान्यनन्तस्य यशोऽङ्कितानि शृण्वन्ति गायन्ति गृणन्ति साधवः భౌతిక జీవితం అనేటువంటి తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన నామరూప గుణలతో నిండినటువంటిది అయినటువంటి శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైనటువంటి వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైన సాధుమహాత్ములు దానిని స్వీకరిస్తారు, శ్రవణం చేస్తారు, అంగీకరిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి ముఖం కరోతి వాచాలం పంగోం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యఈశ్వరం విష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమఃపంకజనాభాయ నమఃపంకజమాలినే నమఃపంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చదువుతున్న శ్రీమద్భాగవతం పదస్కందం 16వ అధ్యాయం 65 నుంచి 67 శ్లోకాల వరకు. ఇక్కడ బోర్డు మీద 65వ శ్లోకం ఉంది, చదువుదాం.
దివ్యాంబరస్రన్మణిభిః పరార్జ్యైరపి భూషణై దివ్యగంధానులేపైశ్చ మహచ్చోత్పలమాలయ దివ్యాంబరస్రన్మణిభిః పరాజ్యైరపి భూషణై దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయ దివ్యాంబరస్రన్మణిభిః పరార్జ్యైరపి భూషణై దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయ.
clothing, srak, garlands, manivihi and jewels, parajyai, most valuable, api, also, bhushanai, ornaments, divya, divine, gandha, with scents, anulepai, anointments, cha, as well, mahatya, fine, Utpala of lotuses, Malaya with a garland. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Jai Shri Prabhupada. Translation. Kaliya worshipped the Lord of the Universe by offering him fine garments along with the necklaces, jewels, and other valuable ornaments, wonderful scents and ointments, and a large garland of lotus flowers. Having thus pleased the Lord, whose flag is marked with the emblem of Garuda, Kaliya felt satisfied. Receiving the Lord's permission to leave, Kaliya circumambulated him and offered him obeisances. Then, taking his wives, friends and children, he went to his island in the sea. The very moment Kaliya left, the Yamuna was immediately restored to her original condition, free from poison and full of nectarian water. This happened by the mercy of the Supreme Personality of Godhead, who has manifesting a human-like form to enjoy his pastimes. Purport. Srila Viswanatha Chakravarti Thakur has commented extensively on this verse. To explain the word Manivihi, Kaliya worshipped the Lord with jewels. The Acharya has quoted from Sri Radha Krishna Ganodesha Deepika by Rupa Goswami as follows. Kausubhyako manirena pravisya hradamarugam hradamauragam Kaliya preyasi vrunda hastair atmopaharitaha. The Lord had made his Kausubhajam entered the serpent's lake, and then he arranged for it to be presented to himself by the hands of Kaliya's wives. In other words, because Lord Krishna wanted to act just like an ordinary human being, he made the transcendental Kausubhajam invisible and caused it to enter within Kaliya's treasury. Then when the appropriate moment came for Kaliya to worship the Lord with many different jewels and ornaments, the serpent's wives, unaware of the Lord's transcendental trick, presented him with the Kausubhajam, thinking it was simply one of the jewels in their possession. The Acharya has further commented that the reason Lord Krishna is described in this verse as Garuda Dvaja, he whose flag is marked by the symbol of his carrier Garuda, is that Kaliya also desired to become Lord Krishna's carrier. Garuda and the serpents are originally related as brothers, and therefore Kaliya wanted to indicate to Lord Krishna, if you ever have to go to a distant place, you should also think of me as your personal carrier. I am the servant of your servant, and in the wink of an eye, I can travel hundreds of millions of yojanas. Thus the Puranas narrated that in the course of Lord Krishna's eternal cycle of pastimes, when Kamsa orders the Lord to come to Madura, he sometimes goes there mounted upon Kaliya. Thus the end of the purports of the humble servants of His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada to the 10th canto, 16th chapter of the Srimad Bhagavatam, entitled Krishna chastises the serpent Kaliya.
Om Ajnana Timirandasya Ajnananjana Shalakaya Chakshurun Militam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Mano Bhishtam Stapitam Yena Bhutale Swayam Rupakada Mahyam Dadati Svapadantikam Namavom Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhaktivedanta Swamiti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Pachatyadesha Tarine Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrunda Hare Krishna 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 Hare 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 Ram Rama Ram Hare Hare
Krishudu Kaliyundi Vini Parustunadu Krishudu Yokka Debbalaki Tattukoleka కాలేడికి దాదాపు స్పృహ కోల్పోయేటువంటి స్థితి ఏర్పడింది. దాదాపు పైప్రాణాలు పైనే పోయాయా అన్నట్లుగా ఆయన చాలా బాధతో అల్లాడిపోతున్నాడు. అటువంటి స్థితిలో నాగపద్మలకి విషయం తెలిసింది. ఈ విధంగా కృష్ణుడి చేతిలో కాళీయుడు పడ్డాడని తెలిసింది. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే కృష్ణుడు చాలా తీవ్రంగా కాళీయుడిని మర్దన చేస్తున్నాడు, వినయపరుస్తున్నాడు. కాళీయుడు పడగలకు పైకెక్కి కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. నాగపద్మలు చూడగానే వెంటనే వాళ్ళు ఎంతో ఆశ్చర్యంతో, బాధతో కాదు ఎంతో ఆశ్చర్యంతో వాళ్ళు ఏమన్నారంటే, భగవంతుని చూడగానే తగిన శాస్తి జరిగింది కాళీయుడికి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా సమదృష్టి కలిగి ఉంటాడు. ఆయనకి శత్రువులైనా కానీ మిత్రులైనా కానీ ఆ పక్షపాతం ఎప్పుడు ఆయన చూపించడు. ఇటువంటి కాళీ సర్పాన్ని సరిగ్గా ఆయన తగిన శాస్తి చేశాడు. ఈ క్రూరుడికి, ఈ అసూయపరుడికి, ఈ క్రోధోదిక్తుడికి సరైనటువంటి శాస్తి జరిగింది. అయితే సరైన శాస్తి జరిగింది అనుకుంటున్నా కానీ ఎలా జరిగింది అనేది ఇక్కడ ఆశ్చర్యం. ఈ కాళీయుడు భగవంతునికి పాదపద్మాలు తన యొక్క పడగలపైన ధరించగలిగేటువంటి స్థితికి చేరుకున్నాడంటే ఇది ఇతనికి ఎలా సాధ్యమైంది? ఈయన ఏమన్నా పూర్వజన్మంలో గర్వం లేనటువంటి తపస్సులు ఏమన్నా చేశాడా? ఈయన ఏమన్నా పూర్వజన్మంలో దయతో కూడినటువంటి ధార్మిక అనుష్ఠానాలు ఏమైనా చేశాడా? కాళీయుడి పత్నులు తెలియజేస్తున్నారు, తపస్సు అనేటువంటి చేస్తే గర్వంతో లేనటువంటి తపస్సు అయి ఉండాలంట. ధార్మిక అనుష్ఠానం ఏదైనా చేస్తే దయతో కూడినటువంటి ధార్మిక అనుష్ఠానం అయి ఉండాలి. మనం రిలీజియస్ ప్రాక్టీసెస్, ఈ ధార్మిక అనుష్ఠానం చేసేటప్పుడు ఖచ్చితంగా దయ అనేది ఉండాలి. తపస్సులు చేస్తున్నామంటే ఖచ్చితంగా అందులో గర్వం లేకుండా ఉండాలి. అట్లాంటి ఏమైనా ఇతను చేస్తున్నాడా? చేస్తే అతనికి ఇప్పుడు ఈ ఫలితం వచ్చిందా? భగవంతునికి పాదాలని ధరించేంత, భగవంతునికి పాదధూళి లభించేంత గొప్ప ఫలితం అతనికి వచ్చిందా? లక్ష్మీదేవి తీవ్రమైనటువంటి తపస్సులు, వ్రతాలు, ఎన్నో అనుష్ఠానాలు చేసింది ఈ పాదధూళి కోసం. కానీ ఈ కాళీయుడికి ఏ విధంగా ఇది లభించింది? మామూలుగా ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఒకసారి పాదధూళి కనుక లభిస్తే, నాగపద్మలు చెప్తున్నారు, పాదధూళి లభించినటువంటి వ్యక్తికి, భగవంతుని పాదధూళి లభించిన వ్యక్తికి స్వర్గం వెళ్లాలని కానీ, భూలోకంలో ఆధిపత్యం వహించాలని కానీ, అన్నిటికన్నా ఉత్కృష్టమైన బ్రహ్మస్థానాన్ని పొందాలని కానీ, బ్రహ్మకన్నా మించినటువంటి మోక్షాన్ని పొందాలని కానీ, నిరాకారంలో ఐక్యం అవ్వాలి కానీ, ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా అటువంటి ఆలోచనలు రావండి. ఆ పాదధూళి లభిస్తే, అటువంటి పాదాలు ధూళి లభించడమే కాదు, ఆ పాదాలతో విపరీతమైన దెబ్బలే లభిస్తున్నాయి కాళీయుడికి. ఇది ఎవరు సాధించలేనటువంటిది. ఇతనికి మాత్రం ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. అతని గురించి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు భగవంతుని కీర్తిస్తున్నారనమాట. వాళ్ళ యొక్క కాళీయుడి యొక్క భార్యలు ఈ నాగపద్మలు చేస్తున్న ప్రార్థనలు చూసినట్లయితే వాళ్ళు భగవంతుని ఎంత విస్తారంగా కీర్తిస్తున్నారు అని అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ శిశుపాలుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇదే కాళీయులని ఏ విధంగా చెప్పారంటే, అక్కడ ఆ రోజు ఈ అగ్ర పూజ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు శిశుపాలుడు ఏం చెప్పాడంటే, అదేదో నీటిలో తిరుగుకుని పిల్లపాము చంపేసి ఏదో పెద్ద కాళీ సర్పాన్ని చంపేశానని చెప్పేసి బుధాలు తెలుసుకుంటున్నాడు కృష్ణుడు. అట్లాంటి కృష్ణుడు మీరు నమ్మేది అని చెప్పి కృష్ణుడు తిడుతున్నాడు. సో నాగపద్మలు ఆ కాళీడి భార్యలో ఏం చెప్తున్నారు ప్రార్థనలో చూస్తే, అక్కడ చూసేదానికి కృష్ణుడు సాధారణ బాలుడిగా అనిపించినప్పటికీ కూడా కృష్ణుడి యొక్క దివ్యస్థితిని వాళ్ళు ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. సో భగవంతునికి ప్రార్థనలు అర్పించగానే వాళ్ళు ప్రారంభించినటువంటి ప్రార్థనలు ఏమున్నాయంటే, ఒక మూడు ముఖ్యమైన ప్రార్థనలు ఉన్నాయి. భాష్యులు ఏం చెప్పారంటే, ఈ మూడు ముఖ్యమైన ప్రార్థనలు కూడా వక్త శ్రోతల యొక్క సంతృప్తి కోసం, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి కీర్తించాలి అని చెప్పేసి అన్నారు. ఏమిట శ్లోకాలు అంటే చెప్పండి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. భగవతే నీకు నమస్కారం చేస్తున్నాం భగవంతుడా, పురుషాయ పరమాత్మనే, పరమాత్ముడు నీవే మహాత్ముడు నీవే, అంతరంగంలో హృదయంలో నువ్వు ఉంటావు, విశ్వమంతటా కూడా నువ్వు ఉంటావు. భూతావాసాయ భూతాయ, భూతాలకు నివాసము నీవే జీవులందరికీ, కానీ జీవులందరికన్నా ముందే నువ్వు ఉన్నావు. పరాయ పరమాత్మనే అంటే అందరి హృదయాల్లోనే పరమాత్ముడు నీవే, కానీ పరాయ నీవందరికన్నా కూడా అతీతుడు. తర్వాత శ్లోకంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే నంత శక్తినే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ. జ్ఞాన విజ్ఞాన నిధయే సమస్త ఆధ్యాత్మిక చైతన్యానికి, సమస్త ఆధ్యాత్మిక శక్తులకు నీవే నిధివి. ఇక్కడ జ్ఞాన విజ్ఞానం అంటే మన దృష్టిలో అయితే ఏంటంటే జ్ఞానం అంటే జ్ఞానము, విజ్ఞానం అంటే సాక్షాత్కారం పొందిన జ్ఞానం. భగవంతునికంటూ జ్ఞానము సాక్షాత్కారం పొందిన జ్ఞానం అంటే ఉండవు కదా. భగవంతుని దృష్టిలో జ్ఞానం అని అంటేనేమో సంపూర్ణ ఆధ్యాత్మిక చైతన్యము, విజ్ఞానం అంటేనేమో సంపూర్ణ ఆధ్యాత్మిక శక్తి. వాటన్నిటికీ ఆయన నిధి మూలం. బ్రహ్మణే అనంత శక్తియే, పరమసత్యం ఆయనే, అనంత శక్తియే, ఎన్నో శక్తులు కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. అగుణాయ అవికారాయ, ఎటువంటి గుణాలు ఆయన ప్రభావితం చేయలేవు, ఎటువంటి భౌతిక వికారాలు కూడా ఆయన ప్రభావితం చేయలేవు. నమస్తే ప్రాకృతాయచ, ప్రాకృతాయచ అంటే ఈ ప్రకృతికి ప్రారంభం ఇచ్చేవాడు ఆయనే అనమాట. ప్రకృతికి ప్రైమ్ మూవర్, ప్రారంభం ఇచ్చేవాడు ఆయనే. అటువంటి భగవంతునికి మా నమస్కారాలు అని చెప్తున్నారు. తర్వాత ఇంకో శ్లోకాలు ఏం చెప్తున్నారంటే కాలాయ కాలనాభాయ కాలాయ కాలనాభాయ కాలవయవసాక్షినే కాలవయవసాక్షినే విశ్వాయ తద్ఉపద్రష్ట తత్కర్త్రే విశ్వహేతవే. కాలాయ అంటే నువ్వు కాలస్వరూపుడివి, కాలనాభాయ అంటే కాలానికి ఆధారం నీవే, కాలవైవ సాక్షిని అంటే కాలానికి సాక్ష్యము నీవే. నీవే కాలము, కాలానికి ఆధారము, కాలానికి సాక్షి కూడా. అదేవిధంగా విశ్వాయ తదుపదృష్టే, విశ్వమంతా నీవే, తదుపదృష్టే దాన్ని ఎప్పుడు గమనించేటువంటి వాడివి నీవే. తద్కర్తరే ఆ విశ్వాన్ని సృష్టించేవాడివి కూడా నీవే. విశ్వహేతవే విశ్వానికి కారణం కూడా నీవే. ఇలా వాళ్ళు ఎన్నో ప్రార్థన చేస్తారు భగవంతునికి, ఎన్నో దివ్యమైనటువంటి ప్రార్థనలు చేసి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే భగవంతునితో సమస్త భౌతికమైనటువంటి మూలకాలన్నీ నీ నుండే వస్తున్నాయి, సమస్త గుణాలు నీ నుండే వస్తున్నాయి, సమస్త భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలన్నీ కూడా నీ నుండే వస్తున్నాయి, అంతేకాదు మాయ కూడా నీ నుండే వస్తున్నది. అయితే ఈ విషయాన్ని అభక్తులైన వాళ్ళు అర్థం చేసుకోలేరు, కేవలం భక్తులైన వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి. చివరికి సత్వగుణము రజోగుణము తమోగుణము అవి కూడా నీ నుండే వస్తున్నాయి, కానీ నువ్వు మాత్రము సత్వగుణంలో ఉన్న వాళ్ళంటేనే ఇష్టపడతావు. ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళని రక్షించడం కోసమే నువ్వు యుగ యుగంలో అవతరిస్తూ ఉంటావు. ఇలా వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేశారు భగవంతునికి. చేసి చివరికి ఏమన్నారంటే ఒక యజమాని తన సొంత బిడ్డని గాని సేవకుని గాని ఏదైనా పొరపాటు చేస్తే క్షమించేస్తారు. అలానే ఒక సాధు ఉన్నాడంటే స్త్రీల పట్ల ఎంతో జాలి కలిగి ఉంటాడు. ఈ రెండు గమనించి ఒక యజమానిగా ఆ సేవకుడు నీ బిడ్డ కాలీడు చేసిన తప్పును క్షమించు, అదేవిధంగా మహాసాధు మహాత్ముడిగా నీవు స్త్రీలు మేము చేసే ప్రార్థనలు మన్నించి అతను వదిలిపెట్టేసి అని చెప్పి ప్రార్థించాను. చేసి చివరికి ఏమన్నారంటే అయితే నువ్వు ఏం చేసినా సరే మాకు ఇష్టమే, నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తాం, ఎందుకంటే నువ్వు ఏది చెప్తే మేము అది చేసినట్లయితే మా భయం పోతుంది. నాగపత్నులకు కూడా ఇక్కడ భయం ఉంది కాలీడు పోతాడేమో అనేసి, అందుకే వాళ్ళు అంటున్నారు కాలీని విడిచిపెట్టమని చెప్పేసి మా మూర్ఖుడైన భర్తను విడిచిపెట్టమని అడిగిన తర్వాత చివరిగా వాళ్ళు ఏమన్నారంటే నువ్వేం చెప్తే అది చేస్తావు, ఎందుకంటే నువ్వేం చెప్తే అది చేస్తే మా భయం పోతుంది అన్నారు. ఆ మాట చాలు, వాళ్లతో భగవంతునికి వాళ్ళు పొందే శరణాగతి అక్కడితో పూర్తయిపోయింది. వెంటనే భగవంతుని ఏం చేశాడు, కాళీని వదిలేసి యువతలకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత కాళీడు నిదానంగా స్పృహ తెచ్చుకొని అత్యంత వినయంతో
నీరసంగా దీనంగా ఆయన భగవంతుని ప్రార్థించాడు. ఖాళీడి యొక్క ప్రార్థన చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాగపత్నుల ప్రార్థనలో వాళ్ళు భగవంతుని కీర్తించారు, ఈ ఖాళీడికి ఇంత గొప్ప భాగ్యం ఎలా లభించింది, లక్ష్మీదేవి కూడా కష్టంగా ఉండేటువంటి భాగ్యం ఇది ఎట్లా లభించింది తనకేని అడిగారు. కానీ ఖాళీడు తన ప్రార్థనలకు వచ్చేసరికి అతనేం చేస్తున్నాడంటే భగవంతుని ముందు తన యొక్క లోపాలన్నీ కూడా పేర్కొంటున్నాడు. ఎందుకంటే భగవంతుని కీర్తించేటువంటి స్థితిలో ఖాళీడు లేడు, తప్పు చేశాననేటువంటి ఘోరమైనటువంటి అవమానం చేత బాధపడుతున్నాడు. ప్రాయశ్చిత్తం అక్కడ చాలా పొరపాటు చేశాడనమాట, పశ్చాత్తాపం పడుతున్నాడు. పశ్చాత్తాపం తర్వాత ప్రాయశ్చిత్తం అనేటువంటిది వస్తుంది. భాగవతం 6వ స్కందం 1వ అధ్యాయంలో సుఖదేవ గోస్వామిని పరీక్షిత మహారాజు అడుగుతారనమాట. 5వ స్కందంలో అంతా సుఖదేవ గోస్వామి నరకలోకాల గురించి విపరీతంగా చెప్పేస్తాడు. దాదాపు 6 రకాలు, ఈ రకాలు, అన్ని రకాలు, ఇన్ని రకాల నరకాలు ఉన్నాయని అవన్నీ విని పరీక్షిత మహారాజు బాధపడతాడు. బాధపడి, అరే ఇన్ని నరకాలు ఉన్నాయా, ఈ నరకాలు ఇంత విధంగా బాధపడతారు జనాలు అని 6వ స్కందం 1వ అధ్యాయం ఏమడుగుతాడంటే, నరకాల నుంచి జనులు బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి అని. సుఖదేవ గోస్వామి చెప్తాడు, అదేం పెద్ద విషయం కాదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది. ప్రాయశ్చిత్తం అంటే ఎలా చేసుకోవాలి అంటే ఏనుగు స్నానం లాగా చేస్తే సరిపోతుందా ప్రాయశ్చిత్తం? అట్లాంటిది మంచిది కాదు, అట్లాంటిది మంచిది కాదు. ఏనుగు లాంటి ప్రాయశ్చిత్తం మంచిది కాదు. ఏనుగు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి బురద్దలుకునే ప్రాయశ్చిత్తం వద్దు, అసలైన ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే చెప్పండి అనేసి సుఖదేవ గోస్వామిని పరీక్షిత మహారాజు అడుగుతారు. అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారంటే, వ్యక్తిలో నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగరూకత పరుచుకుంటే చాలు, అదే మనిషికి నిజమైన ప్రాయశ్చిత్తము. ఈ ఖాళీడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు, అందుకనే తనలో ఉన్నటువంటి బాధంతా కూడాను తనలో ఉన్న అనర్థాలన్నీ కూడా చెప్పుకుంటున్నాడు అనమాట. ఖాళీడు ఏం చెప్పాడంటే, నేను సహజంగా పాము జన్మ తీసుకోవడం వల్ల అసూయతోనూ కోపంతోనూ అజ్ఞానంతోనూ కూడుకుని ఉన్నాను. ఇటువంటి జన్మ తీసుకున్న నాకు ఈ భద్రస్థితి నుంచి బయటపడడం అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. అయితే నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, సమస్త సృష్టికి నీవే మూలాధారం. ఈ గుణాలు, ఈ వ్యక్తులు, రకరకాల తల్లిదండ్రులు, రకరకాల సృష్టిలు, వ్యక్తులు అందరూ నీ వల్లనే వచ్చారు. చివరికి మాయ కూడా నీ నుంచే వచ్చింది, మాయకి ఆధారం కూడా నీవే. కాబట్టి ఆ మాయని నా స్వస్థితితో నేను దాటాలంటే నేను దాటలేను. జాతులన్నింటిలోకి వెళ్ళా కూడా మా పాము జాతికి భయంకరమైన కోపం ఉంది, ఆ కోపం నుంచి నేను బయటపడాలి అని అంటే నా వల్ల కాదు. ఆ కోపం అనేటువంటి మోహం మాయ నాకు పట్టింది, దాని నుంచి బయటపడాలంటే నా వల్ల కాదు. కేవలం నీ అకారణమైన కృప ఉన్నట్లయితేనే అది సాధ్యమవుతుంది, లేదా కుదరదు. కాబట్టి దయచేసి నీవు నా పట్ల కరుణ చూపించి ఏమిటి, నన్ను ఈ అనర్థం నుంచి బయటపడే అని కోరుతున్నాడు. నువ్వు నన్ను శిక్షించినా ఒకటే, నాకు రక్షించినా ఒకటే. ఖాళీడు అడిగేది ఇది, ఖాళీడు నన్ను రక్షించి కాపాడని అడగలేదు ఇక్కడ. నువ్వు నన్ను శిక్షించినా సరే, రక్షించినా సరే, నా మీద కృప చూపించినా నాకు సరే, లేదు ఇంకా నన్ను శిక్షించినా కూడా నాకు సరే. ఇప్పటికే ఖాళీడి పని అయిపోయింది, ఇంకొకసారి కృష్ణుడు అడిగేస్తే ఏమన్నా ఉందా? అప్పటికి దాదాపు రక్తము విషము సమస్తం బయటకు వచ్చేసినాయి. ఇంకొకసారి మళ్ళీ కృష్ణుడు కనుక నాట్యం చేయడానికి వస్తే ఖాళీడు మిగళ్ళు. కానీ ఖాళీడు అడుగుతున్నాడు హృదయపూర్వకంగా, నన్ను శిక్షించినా సరే నాకు ఇష్టమే, లేదు కృప చూపించినా సరే నాకు ఇష్టమే, ఏం చేసినా నాకు ఇష్టం. ఎందుకంటే ఖాళీడు చేసిన ప్రార్థనలు ఏం చేశాడంటే, ఆయన నాగపత్నులు భగవంతుని ప్రార్థించేటప్పుడు శ్రద్ధగా విన్నాడు. భక్తుల దగ్గర నుంచి అతను శ్రవణం చేయడం వల్ల ఆయనకి మళ్ళీ భగవంతుని ఏ విధంగా అడగాలో తెలిసింది. భగవంతుని అడిగేటప్పుడు మొట్టమొదట నాకు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా, నాలో ఏముంది, నాలో పనికిరానటువంటి అనర్థాలు లేకపోతే పనికిరానటువంటి కల్మషాలు ఏమున్నాయి, అవి ముందు భగవంతుని ముందు పెట్టాలి. అంటే భగవంతుని ముందు పెట్టండి, భగవంతునికి తెలియవని కాదు, పెట్టడం ద్వారా వాటిని తొందరగా నువ్వు తీసివేసుకోగలుగుతావు. నీలో కల్మషాలను బయట పెట్టుకోవడం ద్వారా వాటి నుంచి నువ్వు తొందరగా బయటపడగలుగుతావు. పరమాత్మగా మనలో ఉన్న కల్మషాలన్నీ భగవంతునికి తెలుసు. తెలిస్తే కూడా నువ్వెప్పుడైతే వ్యక్తిగతంగా వచ్చి ఇదిగో ఈ పలానా కల్మషాలు నాలో ఉన్నాయి స్వామి, దయచేసి వీటి నుంచి నన్ను బయటపడేయండి అని అడిగితేనే వాటిని పడేస్తాడు. అందుకని ఖాళీయుడు నాగపత్నం దగ్గర నుంచి భగవంతునికి చేసే ప్రార్థనలన్నీ విన్నాడు కాబట్టి అతను ఇప్పుడు భగవంతుని ప్రార్థించేటప్పుడు ముందు తన అనర్థాల గురించి ప్రార్థించాడు. వాటి నుంచి నేను బయటపడలేను, మాయాదక్షిణ ప్రకృతి సుయతే సచరాచరం హేతునానైన కౌంతే జగద్గు. భగవంతుని యొక్క దృష్టిలో ఆయనకు అధ్యక్షతలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన యొక్క దృష్టిలో లేని ఏది జరగడం లేదు. ఆ శ్లోకం కూడా కాళీయుడు చెప్పాడు. ఇంకొక శ్లోకం ఏమని చెప్పాడంటే కాళీయుడు ఏదైతే ఉంది కదా, మమ మాయా దురత్యయ మామయ్య ప్రపద్యంతే మాయా మేతాం తరంచితే. స్వామి, నీ మాయని అసలు ఎవరు బయటపడలేరు, నా స్వశక్తితో నేను అసలు బయటపడలేను, కాబట్టి దయచేసి నీకు కృపతోనే నన్ను ఈ మాయ నుంచి, కోపం అనే మాయ నుంచి, అసూయ అనే మాయ నుంచి నన్ను బయటపడేయండి అని అడుగుతున్నాడు. చివరిలో ఆయన ఏమన్నాడంటే, శిక్ష విధించినా రక్షించినా సరే నీ ఇష్టం. ఎందుకని కాళీయుడు ఆ విధంగా అడిగాడు? ఇంతకుముందు నాగపట్నంలో అట్లే అడిగారనమాట, చేసిన ప్రార్థనలన్నీ కూడా చేసి ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాం, ఎందుకంటే నువ్వు ఏది చెప్తే అది చేసిన వాడు ఎప్పుడు భయించన్నాడు. అందుకని చివరిలో కాళీయుడు కూడా ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు శిక్షించినా రక్షించినా నాకేదైనా ఇష్టమే అన్నాడు. మనము భగవంతుని ఎప్పుడైతే ఈ రకమైన రీతిలో ప్రార్థిస్తామో వెంటనే భగవంతు నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, భగవంతుడు చెప్పాడు కాళీయుడికి, సరే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, యమునాన్ని దొలు పెట్టేసి సముద్రానికి వెళ్ళిపో అని చెప్తూ ఇక్కడి నుంచి ఈ సమయం నుంచి నా స్నేహితులైన గోప బాలురు, గోవులు, దొడలు ఇవన్నీ కూడా ఇక్కడ స్నానం చేస్తాయని. తర్వాత ఏం చెప్పాడంటే కృష్ణుడు, నేను చెప్పాను ఈ మాట, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి యమునా నది నుంచి సముద్రానికి వెళ్ళిపో అని. ఆ ఒక మాటను పదే పదే ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఉదయం సాయంకాలం ఈ వాక్యాన్ని లేదని ఎవరైతే చర్చిస్తారో వాళ్లకు నీ వల్ల ఎటువంటి భయము ఉండదు. నీ వల్ల అంటే పాము పాము జాతి వల్ల ఎటువంటి భయం ఉండదు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు, ఎవరైతే ఇక్కడ ఈ లీల జరిగిన ఈ ప్రదేశంలో ఈ నీళ్లతో దేవతలకి తర్పణం ఇస్తారో, ఈ నీళ్లతో పితృదేవతలకి తర్పణం ఇస్తారో, ఈ నీళ్లతో దేవతలకు అర్పిస్తారో, ఉపవాసం ఉండి నన్ను ఎవరైతే స్మరిస్తారో ఇక్కడ వాళ్ళందరి పాపాలు కూడా నేను తొలగిస్తాను అని చెప్పాడు. భాష్యులు ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ కాళీ లీల జరిగింది కదా, దాన్ని ఒక తీర్థయాత్ర స్థలం చేయాలనేది భగవంతుని యొక్క భావం అంట. ఏదో నా గోపబాలురును నా గోవులు ఆడేది కాదు, ఇది తీర్థయాత్ర స్థలం కావాలి, ఎంతమంది వచ్చి ఈ జలాన్ని ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి, నా లీలదని ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే కాళీయుడు మళ్ళీ బ్రతిమలాడి అడుగుతాడేమో, సరే జరిగినది జరిగిపోయింది, గోపబాలురికి అంతా పొరపాటు చేశాను, నన్ను ఏదో ఒక మూల పడి ఉంటాను అని అడుగుతాడేమో అని చెప్పేసి కృష్ణుడే ముందుగా చెప్పేస్తున్నాడంట, అట్లేం కుదరదు, ఇది తీర్థయాత్ర స్థలం కాబోతుంది ముందు ముందు, కాబట్టి దీన్ని వదిలేసి వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడంట. భాష్యంలో వివరిస్తున్నారు. అప్పుడు కాళీయుడు బయలుదేరాడు. బయలుదేరబోతూ నాగపత్నులు, కాళీయుడు, వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఏం చేస్తున్నారు, ఇప్పుడు కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారు. కృష్ణుణ్ణి ఎంత చక్కగా పూలమాలలతో రకరకాలైనటువంటి మణులు, మాణిక్యాలు ఇవన్నీ, ఎందుకంటే కాళీయుడు సామాన్యుడు కాదు, ఇక్కడ దీన్ని చూస్తే అర్థమవుతుంది సామాన్యుడు కాదు, మహా ఐశ్వర్యవంతుడు, మామూలు ఐశ్వర్యం కాదు ఆయన దగ్గర ఉండేది. ఆయనకు ఒక ట్రెజరే ఉందంట, కోశ ఆయన పెద్ద నిధి ఉందంట. ఆ ఐశ్వర్యాలతో ఆయన భగవంతుణ్ణి రకరకాలుగా ఆయన సేవిస్తున్నాడు అనమాట. అంటే ముందు ఐశ్వర్యానికి ముందు తన యొక్క గర్వాన్ని అంతా కూడా తొలగించుకున్నాడు, తన యొక్క పూర్తి అహంకారాన్ని అంతా తొలగించుకున్నాడు. వినయంతో భగవంతుని సేవిస్తున్నప్పుడు ఏం చేశాడు, నాగపత్నులకు పిలిచి నిధిలో ఉన్న ఆభరణాలన్నీ కూడా తెప్పించాడు. తెప్పించి వాటితో భగవంతుని సేవిస్తున్నాడు, పూలమాలలు అర్పించాడు, ప్రదక్షిణాలు చేశాడు, రకరకాల ప్రార్థనలు అర్పించాడు. అయితే ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ శ్లోకం గురించి చాలా చక్కగా చెప్పారంట. ఏమని చెప్పారు, ఇందులో మణిబిహి అని వచ్చింది. మణిబిహి అని అంటే అర్థము, కృష్ణుడు మణుల చేత అలంకరించబడ్డాడు. కృష్ణుడు మణుల చేత అలంకరించబడ్డాడు అంటే కృష్ణుడి దగ్గర అప్పటికే ఒక మణి ఉంది, అదేమిటి, కౌస్తుభమణి. కృష్ణుడు ఏం చేశాడంటే ఇక్కడ చివరిలో ఏమని వస్తుందంటే, ఈ శ్లోకం చివరిలో అనుగ్రహ భగవత క్రీడా మానుష రూపిణ, భగవంతునికి అనుగ్రహం ఇదంతా కూడా. కానీ ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే క్రీడా మానుష రూపిణ, ఏదో సామాన్య బాలుడు ఆడినట్లు ఆడుకుంటున్నాడు. ఈయన ఏం చేశాడంటే అత్యంత దయతో తన యొక్క కౌస్తుభమణిని భగవంతుడు తన దగ్గర లేకుండా చేసి దాన్ని తీసుకెళ్లి కాళీయుడి యొక్క నిధిలో కలిపేశాడు. కాళీయుడి యొక్క నిధులు కలిపిన తర్వాత కాళీయుడు ఏమన్నాడంటే, స్వామిని పూజిద్దాం, మణులు తీసుకురండి అని చెప్పినప్పుడు ఈ నాగపత్నం వెళ్ళి మణులు తీసుకొచ్చారు. ఆ మణులతో పాటుగా ఆయన కౌస్తుభమణి కూడా వచ్చేసింది. కాళీయుడి భార్యలకు ఆ విషయం తెలియదు. వాళ్ళు అనుకున్నారు ఈ మణులతో మనం భగవంతుని సేవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే తన కౌస్తు మణిని కూడా అక్కడికి పంపించాడు. వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొకసారి కౌస్తు మణిని స్వీకరించాడు అనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి మణులతో పాటు తన కౌస్తు మణిని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ చేతుల మీదుగా, ఆ కాళీయుడి చేతుల మీదుగా స్వీకరించాడు. ఎందుకంటే కాళీయుడి తలపైన ఎన్నో మణులున్నాయి. ఆ మణుల మీద నాట్యం చేయడం వల్ల కృష్ణుడి పాదాలన్నీ ఎర్రగా మారిపోయాయి, చాలా ఎర్రగా మారిపోయాయి భాగవతంలో చెప్పబడింది. అట్లాంటి మణులు ఉన్నటువంటి కాళీయుడు తనకి భగవంతుడికి తన యొక్క మణులు అర్పిస్తున్నప్పుడు భగవంతుడు తన కౌస్తు మణిని అందులో కలిపాడు, దానిని మళ్ళీ తనకు అర్పించేటట్లు చేసుకున్నాడు. ఇది భగవంతునికి విశేషమైన లీల అని చెప్పారు. అంటే భగవంతుడు ఆయన అర్పించిన మణులన్నీ ఒక లెక్క, కౌస్తుమణి విలువ మహా, దాని విలువ ఈ కాళీయుడి దగ్గర ఉండే మణులు కాదు, మొత్తం ఐశ్వర్యం అంతా కట్టినా గానీ, ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా కట్టినా గానీ సరిపోదు. అటువంటి ఈ కౌస్తుమణిని భగవంతుడు వాళ్ళ నిధిలో కలిపి వాళ్ళ ద్వారా మళ్ళీ తీసుకున్నాడు. భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో ఏమంటాడు, అవన్నీ నాకు అర్పిస్తే నేను ప్రేమతో స్వీకరిస్తాను అంటాడు. అంటే అవన్నీ నువ్వు తెచ్చి అర్పిస్తే ఆయన స్వీకరిస్తున్నాడా? ఆయన అప్పటికి వాటిని ప్రకృతిలో ఉంచుతున్నాడు. అహం బీజ ప్రదపిత అని, ప్రకృతిని స్వామధిష్టాయ అని ప్రకృతిలో పత్రం పుష్పం ఫలంతో భగవంతుడు పెట్టున్నాడు. ఆ భగవంతుడు ఏర్పాటు చేస్తూనే మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంటే ఆయన తీసుకుంటున్నాడు. కుమారుడికి ధనం ఏదైతే వస్తుందో అది తండ్రి నుంచి వచ్చిందే, కొత్తగా అతను ఎక్కడి నుంచి తెచ్చుకోలేడు. కానీ అతను తేవగలిగింది ఏమిటి అంటే, ఆ ధనాన్ని మళ్ళీ తండ్రికి ఇచ్చేటప్పుడు దానిలో ప్రేమ ఆప్యాయత మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు. అందుకనే ప్రియము అనేటువంటి మాట ఆ పత్రం పుష్పం అనే శ్లోకంలో భగవంతుడు రెండుసార్లు వాడాడు. ఎందుకంటే నాయన నువ్వు ఇచ్చే పత్రం పుష్పం ఫలంతో ఉంది కదా, అది నీది కాదు నాదే, కానీ అందులో నుంచి నువ్వు ఇచ్చే ప్రియం ఉంది కదా, అది మాత్రం నేను స్వీకరిస్తాను. అందుకే ప్రియము ప్రియతాత్మనః అని చెప్పేసి రెండుసార్లు ఉపయోగించారు, ప్రయచ్చతి ప్రియతాత్మనః. ఇలా ఈ కాళీయుడు ఇన్ని మణుల ఐశ్వర్యాలు ఎంత భగవంతుడికి అర్పిస్తున్నాడు, కానీ భగవంతుడు ఏం స్వీకరిస్తున్నాడు అని అంటే వాటిన్నిటి ద్వారా అతను ఇచ్చేటువంటి ప్రేమను, అతను చూపిస్తున్న భక్తినే స్వీకరిస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే భగవంతుడు తన కౌస్తుమణి తీసుకెళ్లి అందులో కల్పేశాడు. మరి నిన్న మొన్న ఎప్పుడు నన్ను ఒక భక్తులు అడిగారు అనమాట, చూడు ప్రభు కాళీయుడు ఎంత దురదృష్టవంతుడు, బృందావనం నుంచి వెళ్లిపోయేటువంటి శిక్ష లభించింది అతనికి, ఏమి పాదాలు లభిస్తే మాత్రం ఏమి లాభము, బృందావనం దివ్యధామం అది, ఆ దివ్యధామంలోంచి వెళ్ళిపోతున్నాడు అతను. దివ్యధామం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటి ఎంత బాధాకరమైన విషయం కదా. అతను ఏం చేయకుండా మౌనంగా ఉండి ఉంటే, ఆ కాళీ సర్పము ఆ యమునా నదిలోనే ఆడుకుంటూ ఆ విషం కక్కకుండా ఉంటే, రోజు గోపబాలు కృష్ణుడు వచ్చినప్పుడు చక్కగా అన్ని పడగలతో అంతమంది గోపబాలను ఎక్కించుకొని తిప్పొచ్చు కదా, చక్కగా వాళ్ళని బోట్ షికారికి తీసుకెళ్లొచ్చు కదా యమునా నదిలో, అవునా కదా. అతను గనక ఏం తప్పు చేయకుండా ఉండుంటే, అతను ఈ విధంగా తప్పు చేయడం వల్ల బృందావన ధామాన్ని వదిలిపెట్టేసేసి ఆ కృష్ణుడికి గోపాలకి సేవ చేసే అవకాశాన్ని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడే అని చెప్పి చెప్పారనమాట. నేనన్నాను అది భగవంతుని యొక్క లీల అయి ఉంటుందిలే, ఎందుకంటే ఆయన బయటికి పోతే పోయాడు, కృష్ణుడి పాదాలు ఉన్నాయి కదా ఆయన నెత్తి మీద, అంతకన్నా ఏం కావాలి అని చెప్పి అన్నానమాట. ఈరోజు ఈ శ్లోకం చూస్తే ఆ భక్తుడు అడిగిన మాట నాకు భలే ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు గరుడ ధ్వజ అని చెప్పి కృష్ణుని కీర్తించారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క జెండాకి గరుత్మంతుడి గుర్తుంటుంది. ఆ గరుడ ధ్వజని ఇక్కడ ఎందుకు ఈ చివరి శ్లోకంలో ఉపయోగించారంటే, ఈ గరుత్మంతుడు ఈ కాళీయుడు ఇద్దరు ఎవరు, వీళ్ళు అన్నదమ్ములే, యథార్థంగా వీళ్ళు అన్నదమ్ములే. గరుత్మంతుడేమో వినతికి పుడితే, ఈ కాళీయుడేమో కద్రుకు పుట్టాడు. వీళ్ళిద్దరు కూడాను కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. దానికి గరుత్మంతుడికి వెళ్ళిన ముందు ముందు శ్లోకాల్లో మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా గరుత్మంతుడు వచ్చాడు అనేది. గరుత్మంతుడును ఈ కాళీయుడు ఇద్దరు కూడా సోదరులే, కానీ వాళ్ళు కింద రసాతలంలో ఉన్నప్పుడు, ఆ రమణక అనేటువంటి ద్వీపంలో ఉన్నప్పుడు అక్కడ గరుత్మంతుడికి పెట్టిన ఆహారాన్ని ఇతను తీసుకున్నాడు కాళీయుడు. అది గరుత్మంతుడు అది ఏంటంటే ఒక వైష్ణవుని అగౌరవపరచడం కదా, అందుకే కాళీయుడు ఆ విధంగా చేస్తున్నాడని చెప్పి గరుత్మంతుడు అంగీకరించకుండా కాళీయుడిని తరిమేశాడు. ఎక్కడికి తరిమేశాడు, తిన్నగా బృందావనానికి తరిమేశాడు. బృందావనం యమునా నదిలో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించాడు. కారణం ఏంటంటే గరుత్మంతుడు ఎక్కడికైనా వస్తాడు కానీ ఆ యమునా నది ప్రాంతానికి రాడు అనేటువంటిది సౌభార్యం ద్వారా శాపం, ముందు ముందు అధ్యాయంలో వస్తుంది అది. అందుకని కాళీయుడు వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. ఇక్కడ కాళీయుడు ఎందుకు ఇక్కడ గరుడ ధ్వజ అని చెప్పి సంబోధించాడంటే, కాళీయుడు చెప్తున్నాడంట, స్వామి నీ వాహనం గరుత్మంతుడు కదా, ఎంతైనా గరుత్మంతుడు మా అన్నే కాబట్టి గరుత్మంతుడిని వాహనంగా ఉపయోగించుకోవడం కాదు, నన్ను కూడా వాహనంగా ఉపయోగించుకోవచ్చు. నువ్వు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే గరుత్మంతుని తలుచుకుంటావు కదా, అప్పుడప్పుడు ఈ ఖాళీడు కూడా ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. అవసరమైతే నేను కూడా నీకు వాహనంగా ఉపయోగపడతాను. నా విషయం అంటావా, ఒకసారి నా మీద ఎక్కి కూర్చుంటే కన్ను మూచి తెరిచేంతలో వేల యోజనాలు తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పి ఈ ఖాళీడు ప్రార్థిస్తున్నాడని పురాణాల్లో ఉందంట లీల. ఎందుకంటే కృష్ణుడి నిత్యలీలది కదా, ఏకో దేవో నిత్యలీలాను రక్తో, స్వామి నిత్యలీల జరుగుతూనే ఉంటాయి. ఆ నిత్యలీలలో ఈయన అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే కంసుడు పిలిపిస్తాడు, కృష్ణుడిని బలరాముడు తీసుకుని రండి అని అక్రూరుని పిలిపిస్తాడు మధురకి తీసుకుని రండి. అప్పుడప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంట మధురకి, ఎందుకంటే యమునా నది బృందావనం నుంచి మధురకు కూడా పోతుంది, మధురలో కూడా యమునా నది ఉంది, అందుకని యమునా నదిలో చక్కగా బోటు చిక్కారు, కాళీడి మీద కూర్చొని వెళ్ళిపోతాడు. కాళీడి మీద కూర్చొనేసి మధురకి వెళ్ళి మధుర దగ్గర దిగి కంసుడి వ్యవహారం మీద పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేసి బృందావనం అంటే అట్నుంచి అట వెళ్ళిపోతాడు అనుకోండి. ఆయన యొక్క లీల ఆ విధంగా చేస్తాడంట. అప్పుడప్పుడు ఆయన యొక్క నిత్యలీలలో కాళీడిని కూడా తన వాహనంగా ఉపయోగించుకుంటాడండి. సో గరుత్మంతుడు లాంటి వైష్ణవుడికి బ్రదర్ అయినందుకు కాళీడికి ఎంత అదృష్టం చూడండి. ఒక అదృష్టం వచ్చి ఇది పూర్తిగా గర్వం విషయం అన్ని కక్కేశాడు, రెండవ అదృష్టం వచ్చి భగవంతుడు కాళీడిని వాహనంగా ఉపయోగించుకుంటున్నాడు, చాలా గొప్ప అదృష్టం. అందుకని కాళీడిని గరుత్మంతుడిని ఇద్దరిని కూడా కీర్తిస్తూ జయదేవ గోస్వామి ఒక చక్కటి కీర్తన రాశారనమాట. ఆ కీర్తన ఇంతకుముందు పాడాము, ఇంకొకసారి దాన్ని మనం చేద్దాం. శ్రీ జయదేవ గోస్వామి ఆయన గీతగోవిందం అని చెప్పి మహాకావ్యం రాశారు, అందులో ఇది ఒక చిన్న కీర్తన. దీన్ని మంగళగీతం అంటారు. మంగళగీతం అంటే రాసే ముందు మంగళ శాసనం అంటారు కదా, అట్లా మంగళగీతం ఇది. అది గీతగోవిందం రాసే ముందు ఈ కీర్తన రాసి ఆయన ప్రారంభించారు.
श्रित कमल कुच मंडल है, 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 ద్రుత కుండల కలిత లలిత వనమాల, ద్రుత కుండల కలిత లలిత వనమాల, ద్రుత కుండల కలిత లలిత వనమాల, అద్రుత కుండల కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, జయ జయ దేవ. దినమణి మండల మందన హే, దినమణి మండల మందన భవకండానయే, భవకండానయే, భవకండన మునిజన మానస హంస, భవకండన మునిజన మానస హంస, భవకండన మునిజన మానస హంస, భవకండన మునిజన మానస హంస, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. కాళీయ విషభర గంజన హే, కాళీయ విషధర గంజన హే, కాళీయ విషధర గంజన హే కాళీయ విషధర జనరంజన 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 ఎదుకుల నళిన దినేశ జనరంజన ఎదుకుల నళిన దినేశ జనరంజన ఎదుకుల నళిన దినేశ జనరంజన జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ మధుమర నరక వినాశన హే మధుమర నరక మధుమర నరక వినాశన హే గరుడాసన 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 పురకుల కేలి నిదాన గరుడాసన గరుడాసన పురకుల కేలి నిదాన గరుడాసన పురకుల కేలి నిదాన జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే బోలో జయ జయ దేవ హరే అమల కమల గల లోచన అమల కమల గల లోచన భవమోచన 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 త్రిభువన భువన నిజాన భవమోచన త్రిభువన భువన నిజాన అభవమోచన త్రిభువన భువన నిజాన భవమోచన నిజాన జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జనక సీత కృత భూషణ హే జనక సీత కృత భూషణ హే జనక సీత కృత భూషణ హే జనక సీత కృత జిత భూషణ జిత భూషణ జిత దూషణ సమరసమిత దశకంఠ జిత దూషణ సమరసమిత దశకంఠ జిత దూషణ సమరసమిత దశకంఠ జిత దూషణ జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే అభినవ జలధర సుందర హే అభినవ జలధర అభినవ జలధర సుందర హే అభినవ జలధర ద్రుతమంద్వార ద్రుతమంద్వార ద్రుతమందర శ్రీముఖ చంద్ర చుకోర ద్రుతమందర కోర ద్రుతమందర శ్రీముఖ చంద్ర చుకోర ద్రుతమందర కోర జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే బోలో హరే తవ చరణం ప్రణతావయం హే తవ చరణం ప్రణతావయం హే తవ చరణం ప్రణతవయం హే తవ చరణం ప్రణతవయం ఇతి భావయే ఇతి భావయే ఇతి భావయ కురు కుశలం ప్రణతేషు ఇతి భావయ గురుకుశలం ప్రణతేషు జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ హరే జయ దేవ కవేరిదం హే విజయ దేవ కవేరిదం హే విజయ దేవ కవేరిదం హే విజయ దేవ కవేరి కురుతే ముగం కురుతే ముగం కురుతే ముగం మంగళ ఉజ్వల గీతం 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 జయ జయ దేవ హరే 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 బోలో జయ జయ దేవ జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే గో రాధా గోవింద రాధా గోవింద రాధే జయ జయ ప్రభుపాద 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 ప్రభుపాద
శ్రీమద్భాగవతం కీ శిల ప్రభుపాద్ కీ నితాయ గౌర ప్రేమనంది
హరే కృష్ణ. దయచేసి చేతులందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా చెప్పండి, చేతులెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ